నమస్కారం, ఆఖ్యానిక ఛానల్కు స్వాగతం. శ్రీ గురుచరిత్ర 36వ అధ్యాయం. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్రను వినిపించి మేల్కొలిపారు. దయతో అటుపై వృత్తాంతాన్ని తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి అందుకు సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయనా, శ్రీగురు లీలలు ఎన్నని చెప్పగలను, కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను అంటూ ప్రారంభించారు. గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. అతడు ఎవరింటికీ భోజనానికి వెళ్లేవాడు కాదు. ఎంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్నదాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీగురుని మహిమ వల్ల అతడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లేవాడు కాదు. ఒక్క సంవత్సరం మహాలయాల్లో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు మాత్రం అటువంటి సమారాధనలకు వెళ్లి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు, దానము తీసుకుని సుఖంగా జీవించాలనుండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్న పంపమని, లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది. అందుకతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడామె ఆ శ్రీమంతునితో, నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అందుకతను, దంపతులే రావాలి అన్నాడు. ఆమె నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని తన భర్త కూడా ఆ రోజున సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమ, నా మాట విని నీవు సమారాధనకు వెళ్ళు, భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మమని హితం చెప్పారు. అప్పుడా విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళతాను, గురు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు బయలుదేరాడు. ఆనాడు అతను జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణులు పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరు విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది తాకి అపవిత్రం చేసినట్టుగా దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరొచ్చి అన్నపు రాశిని ముట్టుకుంది. వెంటనే ఒకరు దాన్ని తరిమేసి వడన కొనసాగిస్తూ ఉన్నారు. అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుంచి లేచి అందరితో ఈ విషయాన్ని చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని, బుద్ధి లేనిదానా, నీవల్ల ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుంచి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమెకేసి చూస్తూ, ఏమమ్మా, పరాన్న సుఖం అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగారు. నవ్వారు కూడా. ఆమె సిగ్గుతో తల వంచుకుని, స్వామి, నా బుద్ధిహీనత వల్ల మా వారిని కూడా ఈ కుక్కకూటికి బలవంతాన తీసుకుని పోయాను, నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకుంది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని ఊరడించి ఇలా చెప్పారు, పోనీలే, ఏమైతేనే, నేటితో నీ భార్య మనస్సు కుదుట పడ్డది కదా, ఆమె ఇంకెన్నడూ నిన్నిలా వేధించదు, ఎంతమాత్రానికే నీకెట్టి దోషమూ రాదు, నీకు నియమభంగమూ కాదు. ఎప్పుడైనా దేవా పితృకార్యాల్లో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దాన్ని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువల్ల ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడా విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటి భోజనం చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు, గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేదవిధులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవారు, భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవారు, పొగరబోతు, తగాదాల కోరు, వైశ్వదేవం చేయనివారు, డబ్బు కాసించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవారు, క్రోధవంతులు, భార్యను విడిచిపెట్టినవారు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జోదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు, డబ్బులు తీసుకుని డాంభికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవారు, స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని అవలంబించేవారు, బ్రాహ్మణులను, గురువులను, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవారు, తన ఇంటి కులదేవతలను విడిచినవారు, దురాశాపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు, ఇలాంటి వారి దగ్గర భోజనం స్వీకరిస్తే తిన్నవారు కూడా పతితులవుతారు. కూతురుని, అల్లుణ్ణి బాధించేవారికి మరు జన్మలో బిడ్డలు కలగరు. కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివారు, పొట్టకూటు కోసం కపటంగా ప్రవర్తించేవారు పెట్టిన భోజనం వల్ల మరు జన్మలో గుడ్డితనం, అల్పాయుష్షు లేక చెముడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇళ్లలో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ, అమావాస్యల్లో ఇతరుల ఎంట భోజనం చేస్తే మాసం ఆర్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటివారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్లకూడదు. అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్లకూడదు. మనమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. గోవు, భూమి, బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు. గాని గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు, పుణ్యతీర్థాల్లోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మాన్ని ఆచరించే వారికి దైన్యం ఎన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి. అప్పుడా విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మమంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. అందుకు స్వామి, నాయన, పూర్వం ఒకప్పుడు నైమిశారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు, మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప ఇంకెక్కడా తెలుసుకోకూడదంటారు, కనుక దయతో మాకవి వివరించండి అని అడిగారు. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు, ఋషులారా, సదాచారం వల్ల సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలు, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, చతుర్దశ భువనాలను, సప్త ద్వీపాలను, సప్త ఋషులను మొదట స్మరించాలి. తర్వాత గోవుకు ముక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు, తర్వాత కూడా కూర్చుని ఆచమనం చేయాలి. చూడకూడనివి చూసినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలైన సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు నీరుకు దూరంగా, ఆకులు గడ్డి లేని చోట బహిర్భూమికి వెళ్ళాలి. ఆ సమయంలో జంధ్యం వేరుగా వేసుకుని అంగవస్త్రాన్ని తలకు చుట్టుకుని ఉండాలి. దిక్కులకేసి, ఆకాశంకేసి చూడకూడదు. పగటివేళ ఉత్తర దిక్కుకు, రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతలను స్మరించాలి. ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. ఇంతటితో 36వ అధ్యాయం సమాప్తం.